గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు 2 సమూయేలు గ్రంథము 24:1-17 వరకు మనము కొంత ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యుద్ధనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయర్షబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు, జనుల సంఖ్య ఎంతయున్నను, నా ఏలిన వాడవును, రాజువునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయనుగాక, నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టినను అయినను, రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చుండుడి చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలుల సంఖ్య చూచుడికై రాజు సముఖము నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండు పట్టణపు కుడి పార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహ్తిం హోద్జి దేశమునకును వచ్చిరి. తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీయుల యొక్కయు కానానీయుల యొక్కయు పట్టణములన్నిటికీ వచ్చి యూదాదేశపు దక్షిణ దిక్కుననున్న బేర్షబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇస్రాయేలు వారిలో కత్తి దూయగల 800,000 యోధులుండిరి. యోధా వారిలో 500,000 ఉండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకునగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చునదేమనగా, 3 నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకుని నేడల నేనది నీ మీదకి రప్పించేదను. కావున గాదు దావీదును వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను, నీవు నీ దేశమందు 7 క్షేమం కలుగుటకు ఒప్పుకుందువా, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 పారిపోటకు ఒప్పుకుందువా, నీ దేశమందు 3 తెగులు రేగుటకు ఒప్పుకుందువా, యోచన చేసి నన్ను పంపిన వానికి నేనియ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమియో తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతులని పొడుదుముగా కాని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలీల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకుని సమాజ కూటపు వేళ్ల వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బేర్షబా వరకు 70,000 మృతి ఉందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన ఔరానా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడని నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. మనము ఇప్పుడు చదువుకున్నటువంటి యొక్క భాగములో దావీదు తనకున్నటువంటి సైనికుల యొక్క సంఖ్యను, యుద్ధములో కత్తి దూయగల వారి యొక్క సంఖ్యను లెక్కించవలనని ఆశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనము ఈ యొక్క వాక్యమును చదివినప్పుడు మొట్టమొదటి వచనములో మనకి అనుమానం వస్తుంది. అక్కడ ఏమని చెప్పబడిందంటే 2 సమూయేలు 24:1 ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదావారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతున్నది. దీన్ని బట్టి మనం చూసినప్పుడు ఈ ప్రేరేపణ అనేటువంటిది దావీదునకు కలిగేలాగా చేసినటువంటిది యెహోవా అన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే దీనికి ప్యారలల్గా ఉన్నటువంటి మరొక వచనమును, అంటే ఇదే వృత్తాంతమును గురించి వేరొక చోట బైబిల్లో చెప్పబడింది. అది ఎక్కడ చెప్పబడిందంటే 1 వృత్తాంతముల గ్రంథము 21:1 అక్కడ చెప్పబడింది. అక్కడ ఏమని చెప్పబడిందంటే, తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చదివినప్పుడు అదే విషయము 2 చోట్ల రాయబడినది. అక్కడేమో యెహోవా దావీదును ఈ విషయమై ప్రేరేపించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చూస్తే సాతాను దావీదును ప్రేరేపించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఏది కరెక్టు? రెండిట్లో ఒకటే కరెక్ట్ అవ్వాలి. అయితే బైబిల్లో దీనికి సంబంధించినటువంటి ఇతర సందర్భాల్ని, ఈ అంశమునకు సంబంధించినటువంటి వాక్యాల్ని మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 1:13 ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమని ఉందంటే అక్కడ, దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు, గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని వ్రాయబడి ఉన్నది. వీటన్నిటినీ మనం కలిపి చదివినప్పుడు ఈ యాకోబు పత్రికలో మనం ఇప్పుడు చదివినటువంటి ఈ వచనం ప్రకారము 2 సమూయేలు 24:1 మనకు రాయబడి ఉన్నట్లుగా యెహోవా దావీదును జనులను లెక్కించు నిమిత్తమై ప్రేరేపించలేదు అనేటువంటిది మనకు అర్థమవుతున్నది. అయితే మరి అక్కడ రాయబడినటువంటి వచనము అలా ఉన్నది, మరి తప్ప అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటిది ఏంటంటే, టెంప్టేషన్ అనేటువంటిది ఒకటి ఉన్నది, పర్మిషన్ అనేటువంటిది ఒకటి ఉన్నది. టెంప్ట్ చేసేటువంటిది సాతానుడు, దేవుడు ఎప్పుడు టెంప్ట్ చెయ్యడు. అయితే టెంప్ట్ చేయబడటానికి పర్మిషన్ ఇవ్వవలసినటువంటి వాడు దేవుడు. అంటే సాతాను టెంప్ట్ చేసినాడు ఈ విషయంలో దావీదును, ఆ విధముగా టెంప్ట్ చేయుటకు పర్మిషన్ ఇచ్చినటువంటి వాడు దేవుడు. కాబట్టి మనం చదివినటువంటి ఈ 2 సమూయేలు 24:1 చదివినటువంటి ఆ వాక్యమును మనం ఎలా అర్థం చేసుకోవలసి ఉంటుందంటే, దేవుడు దావీదును టెంప్ట్ చేయలేదు కానీ టెంప్ట్ చేయటానికి పర్మిషన్ ఇచ్చినట్లుగా మనము దానిని గ్రహించవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగానికి మరల వచ్చినట్లయితే, దావీదుకు ఎప్పుడైతే ఈ యొక్క మనసు వచ్చిందో, టెంప్ట్ చేయబడినాడో, తనకున్నటువంటి సైనిక శక్తి ఎంత ఉన్నదో లెక్కించాలని చెప్పి యూదాలోను ఇస్రాయిలులోను ఎంతెంత ఉన్నది లెక్కించాలని కోరిక కలిగిందో, వెంటనే ఏం చేశాడంటే సైన్యాధిపతులను పిలిచి యోవాబునకును ఇతరులకును ఆదేశాలు ఇచ్చాడు, మీరు వెళ్ళి దేశమంతా తిరిగి మనకున్నటువంటి సైనిక శక్తి ఎంత ఉన్నది, కత్తి దూయగలిగినటువంటి వారు ఇస్రాయిలులో ఎంతమంది ఉన్నారు, యూదాలో ఎంతమంది ఉన్నారు నాకు తెలియజేయండి అని చెప్పాడు. అనగానే యోవాబు ఏం చేశాడంటే, ఇది మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో 3వ వచనంలో వ్రాయబడి ఉన్నది. యోవాబు, జనుల సంఖ్య ఎంతయున్నను, నా ఏలిన వాడవును రాజువునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 రెట్లు ఎక్కువ చేయనుగాక, నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టిననెను. ఈ విధంగా రాజును తిరిగి ప్రశ్నించాడు యోవాబు. యోవాబు రాజుకు కజిన్ అవుతాడు, అంటే దావీదు యొక్క అక్క కుమారుడు ఈ యోవాబు. దావీదుకు సెరూయా అనేటువంటి అక్క ఉండేది, ఆ అక్క యొక్క కుమారులు 3 ఉండేవారు. ఈ 3 కూడాను దావీదు కింద పనిచేసినటువంటి వారు. వీరిలో ఒకడు యోవాబు. యోవాబు సైన్యాధిపతిగా పనిచేసినటువంటి వాడుగా ఉన్నాడు. సరే, ఎప్పుడైతే ఈ యోవాబు ఈ విధమైనటువంటి సమాధానం ఇచ్చాడో, దావీదు ఎందుకు నేను ఇలా చేశాను అనేటువంటిది తను చేసినటువంటి పనిని తాను పునరాలోచించుకునేటువంటి అవకాశం వచ్చింది. కానీ దానికి ప్రతిగా దావీదు అలా చేయలేదు. ఏమన్నాడంటే, నేను చెప్పాను కదా మీరు వెళ్ళి చెయ్యండి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాడు. దాంతో ఇంకా మరుమాట చెప్పకుండా వీరంతా కూడా ఏం చేశారంటే, ఇస్రాయేల్ దేశము యూదా దేశము మొత్తము కూడా తిరిగి 9 నెలల 20 దినముల తర్వాత వారు తిరిగి యెరూషలేమునకు వచ్చి, రాజా, ఇస్రాయేలులో 800,000 మంది ఉన్నారు, యూదాలో 500,000 మంది ఉన్నారు అని చెప్పాడు. ఈ జరిగినటువంటి కాలంలో దావీదు దీని గురించి ఆలోచించడేమో మరి మనకు తెలియదు. లేకపోతే తిరిగి యోవాబు వచ్చి ఈ సంఖ్యలు తెలియజేసే సమయానికి తనకి అప్పుడే గ్రహింపు కలిగిందో తెలియదు. మొత్తానికి ఆ సమయంలో తను ఏమన్నాడంటే, నేను ఈ పని చేయటం ద్వారా తప్పిదము చేశాను. ఇది 10వ వచనంలో రాయబడి ఉన్నది. జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసితిని. యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా అని వ్రాయబడి ఉన్నది. అంటే అప్పుడు తనకి రియలైజేషన్ అనేటువంటిది వచ్చింది, తాను చేసినటువంటి తప్పిదమని, తాను దాని వలన గొప్ప పాపం కట్టుకొనటం అనేటువంటిది జరిగిందని, తాను ఎంతో అవివేకై ఆ విధంగా చేయటం జరిగిందని గ్రహించినటువంటి వాడే యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? కరుణించి నీ దాసుడనైనా నా దోషమును పరిహరింపుమని యెహోవాతో ప్రార్థన చేశాడు, మనవి చేశాడు. సరే, ఉదయమైంది. ఉదయమయ్యేటప్పటికి దావీదు లేచిన సమయంలో దావీదునకు దీర్ఘదర్శి అయినటువంటి గాదుకు యెహోవా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. గాదు దావీదు సమయంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త. ఆ సమయంలో నాతాన్ అనేటువంటి మరి ఒక ప్రవక్త కూడా ఉన్నాడు. అయితే ఈ సమయంలో దేవుడు గాదుతో సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గాదుతో ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి దావీదును కలువు, దావీదు చేసినటువంటి తప్పిదానికి నేను శిక్ష ఇవ్వాలనుకుంటున్నాను, అయితే ఒకటి చెప్పి దాన్నే నేను అమలు చేయాలని అనుకోవట్లేదు. 3 చాయిస్లు ఉన్నాయి అక్కడ, కాబట్టి ఈ 3 చాయిస్లు ఏదో ఒకటి కోరుకోమని చెప్పు, కోరుకున్నటువంటిది నేను అమలు జరుపుతాను అని గాదు ద్వారా దావీదునకు తాను ఇవ్వబోయేటువంటి ఆ చాయిస్ ఏంటో తెలియజేశాడు దేవుడు. అక్కడ ఆ చాయిస్ ఏంటో చూసినట్లయితే మనము, మొట్టమొదటిది, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా. 2వది, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా. 3వది ఏంటంటే, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా. ఆలోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన ఉత్తరమును నిశ్చయించి తెలియజెప్పుమనెను. ఈ విధంగా దేవుడు గాదుకు ఏమైతే తెలియజేసి ఉన్నాడో వెళ్ళి దావీదుకు చెప్పాడు. చెప్పేటప్పటికీ దావీదుకి ఏమీ అర్థం కాలేదు. తనకి మైండ్ అంతా కూడా ఒకేసారి బ్లాంక్ అయిపోయింది. ఇక్కడ చెప్పబడినటువంటి 3 అంశాలు కూడాను తనకి ఇవ్వబడేటువంటి శిక్షలే. వాటిలో మంచిదంటూ ఏది లేదు. అయితే పీరియడ్ అనేటువంటిది డిఫరెంట్ గా ఉన్నది. ఒకదానికి మరీ ఎక్కువగా ఉన్నది, 2వ దానికి ఓ మోస్తరుగా ఉన్నది, మధ్యస్థంగా ఉన్నది, ఇక 3వ దానికి చాలా తక్కువ పీరియడ్ ఉన్నది. అయితే ఈ 3 ఏది నిర్ణయించుకునవలనో తాను తేల్చుకోలేకపోయాడు. ఏది నిర్ణయించుకునవలనన్నా గాని తన వల్ల కాలేదు. కాబట్టి ఏం చేశాడంటే, దేవుని యొక్క చేతిలో పడటమే మేలు, నేను ఏమి నిర్ణయించుకునలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, నేను బుద్ధిహీనుడు అనవటం వలననే, నేను తీసుకున్నటువంటి బుద్ధిహీనమైనటువంటి నిర్ణయం వలననే, జనులను లెక్కించటం అనేటువంటి ఈ యొక్క నిర్ణయం వలననే బుద్ధిహీనతలో పడ్డాను, పాపమును కట్టుకున్నాను, శాపానికి గురయ్యాను, నన్ను బట్టి ఈ ప్రజలంతా కూడా శిక్షించబడనై ఉన్నారు, కాబట్టి నాకేమి తోచట్లేదు. దేవుడు ఏది నాకు చెయ్యాలని ఆయన నిశ్చయిస్తాడో దానినే ఆయనను చెయ్యమని చెప్పు, ఎందుకంటే దేవుడు కరుణావాత్సల్యములు కలిగినటువంటి వాడు, నాకంటే ఎంతో బెటర్గా ఆయన ఆలోచించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు, సమస్తం ఎరిగినవాడు, కాబట్టి నా పక్షంగా కరుణావాత్సల్యములు కలిగినటువంటి ఆ దేవునినే నిర్ణయం తీసుకుని దానిని అమలు జరపమని చెప్పు అని గాదుకు చెప్పి పంపించేస్తాడు. గాదు తిరిగి వెళతాడు, దేవునికి ఆ విషయాన్ని తెలియజేస్తాడు. దీనితో దేవుడు ఏం చేస్తాడంటే, ఈ చెప్పినటువంటి 3 విషయాలు చివరిదైనటువంటి 3 దినములు తెగులు రేగుట అమలు జరపాలని దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించి ఒక దూతను పంపుతాడు. దూతను పంపి ఆ యొక్క తెగులు ద్వారా 70,000 మందిని మోత్తుతాడు, వాళ్ళు చనిపోతారు. ఇది ఎంత టైంలో జరిగిందంటే, ఆ దినము ఉదయము మొదలుకొని సమాజపు కూటపు వేళ్ల వరకు జరిగినటువంటి విషయం ఇది. ఈ సమయంలో 70,000 మంది చనిపోయారు. ఇది ఎన్ని దినాలు జరగాల్సింది ఉన్నది? 3 దినాలు జరగాల్సి ఉన్నది. ఈ టైంలోనే వీళ్ళు 70,000 మంది చనిపోయారు. అంతేకాదు, దూత పని ఇంకా అవ్వలేదు. దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమనే జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే దూత ఎప్పుడైతే ఆ ఆజ్ఞను అమలు జరుపుతూ కొద్దిసేపట్లోనే తాను 70,000 మందిని చంపేసి యెరూషలేమును కూడా నాశనము చేసే నిమిత్తము తన చెయ్యి చాపినప్పుడు దేవుడు వెంటనే ఏమన్నాడంటే, చాలు, ఆపేసేయి, ఇంకా కంటిన్యూ చేయొద్దు, అంతవరకు చాలు అనేసి నాశనము చేస్తున్నటువంటి దూతను వారించి ఆపేవేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే, యెహోవా దూత యెబూసీయుడైన ఔరానా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమీ చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అనేటువంటి ఆనెస్ట్ ప్రేయర్ తను చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దావీదు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఔరానా కళ్ళము దగ్గర దూత ఉండి తాను చెయ్యి చాపినట్లు, తాను నాశనము చేయబోతున్నప్పుడు దేవుడు ఆపివేసినట్లుగా ఇదంతా గమనించినటువంటి దావీదు ఏమన్నాడంటే, తన ప్రాణం తరుక్కుపోయింది. ఎందుకంటే తప్పు చేసిన వాడు తానై ఉన్నాడు, అయితే చంపబడినటువంటి వారు ఏమి తెలియనటువంటి గొర్రెల వంటి ప్రజలైనటువంటి వారు. అప్పటికే 70,000 మంది చనిపోయారు. ఇంకను చంపబడవలసినటువంటి, పూర్తి చేయవలసినటువంటి సమయం ఉన్నది. కాబట్టి ఆ సమయం అంతా కూడాను ఈ విధంగా నాశనం చేయబడి ఉన్నట్లయితే ఎంతమంది చనిపోయి ఉండేవారు మనం మనకైతే తెలియదు. అయితే దేవుడు కరుణావాత్సల్యములు కలిగినటువంటి వాడుగా మధ్యలో ఆపివేసి ఉన్నాడు. అప్పుడు దేవునితో దావీదు ఏమంటాడంటే, గొర్రెల వంటి వీరేం చేశారు? నేను కదా తప్పు చేసింది, నన్నును నా ఇంటి వారిని శిక్షించుము అనేటువంటి ప్రార్థనను తను హృదయపూర్వకంగా చేసినట్లుగా, హృదయమంతటితో తాను గ్రహించుకుని పశ్చాత్తాపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ విషయమంతటిని మనం గమనించినట్లయితే దావీదు ఆ నిర్ణయమును తీసుకుని యోవాబునకును మిగిలినటువంటి సైన్యాధిపతులకును ఆ పనిని అప్పగిస్తున్నప్పుడు యోవాబు అది సరైనటువంటి నిర్ణయము కాదేమో అనేటువంటి విషయాన్ని దావీదుకు చెప్పటానికి ప్రయత్నించాడు. గాని దావీదు గర్వం చేతను మరి ఒక కారణము చేతను దానిని ప్రక్కన పెట్టివేశాడు. సైన్యమును లెక్కించుట అనేటువంటిది దేన్ని తెలియజేస్తున్నదంటే, తనకున్నటువంటి శక్తి సామర్థ్యములు ఎంత ఉన్నావో దానిని బట్టి తాను ముందు చేయవలసినటువంటి యుద్ధములలో గాని మిగిలినటువంటి పోరాటములలో గాని తన శక్తిని బట్టి మిగిలినటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములను రెండింటినీ పోల్చి వారి మీదకి యుద్ధమునకు వెళ్లవలెనా వెళ్లకూడదు అనేటువంటి విషయాన్ని నిర్ణయించుకోవాలి అనేటువంటిది తన యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఇస్రాయేలీల యొక్క విషయంలో దేవుడు వారి యొక్క శక్తి సామర్థ్యములను బట్టి ఎప్పుడూ వారిని యుద్ధమునకు వెళ్లమని చెప్పలేదు. ఎందుకంటే దేవుడే వారి పక్షంగా యుద్ధము చేస్తూ వారి యుద్ధములను ఆయనే చేస్తూ వారు నామక అక్కడ ఉన్నారు అంతే తప్ప యుద్ధము చేసినటువంటి వాడు, గెలిపించినటువంటి వాడు ఆయనే ఉన్నాడు. కందిరీగలను పంపి ఎదుటి సైన్యమును నియంత్రించిన వాడుగా ఉన్నాడు. వడగళ్లతో ఎదుటి సైన్యమును చంపివేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ మెరుపులతో యుద్ధములను వీరిపక్షముగా గెలిపించినటువంటి వాడై ఉన్నాడు. ఈ విధముగా దేవుడు వారి పక్షముగా ఉండి దేవుని యొక్క కృప వలన వీరు గెలవవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని దావీదు మర్చిపోయి తన యొక్క శక్తి సామర్థ్యములను లెక్కించుకున్నటను దేవుడు పూర్తిగా తప్పు పట్టి ఉన్నాడు. ఇక రెండవది ఏంటంటే, నిర్గమాకాండము 30:12 ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను, అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు అనేటువంటి ఆజ్ఞను మోషేకు దేవుడు ఇచ్చున్నాడు. అంటే ఈ సెన్సస్ తీసేటువంటి సమయంలో లెక్కించబడేటువంటి ప్రతి వారు కూడాను ఆ దినం వరకు బ్రతికి ఉన్న కారణమును బట్టి వారు దేవునికి ఇవ్వవలసినటువంటి కానుక అనేటువంటిది ఇచ్చుకొనవలెను, ప్రాణ పరిక్రియ ధనమును ఇచ్చుకొనవలెను అని అక్కడ తెలియజేశాడు. ఇక్కడ దావీదు దానిని ఫాలో అవ్వలేదు. అది కూడా ఒక కారణమై ఉన్నది. ఈ రెండు కారణములను బట్టి దేవుని యొక్క కోపము దావీదు మీద రగులు కొనటం అనేటువంటిది జరిగినట్లుగా మనం తెలుసుకునవచ్చు. ఎప్పుడైతే గట్టిగా యోబునకును ఇతర సైన్యాధిపతులకును దావీదు లెక్కించి తీరవలసినదే అనేటువంటి ఆజ్ఞను జారీ చేశాడో, వాళ్ళు సుదీర్ఘమైనటువంటి సమయమును తీసుకుని ఎంతో ప్రయాసపడి 9 నెలల 20 రోజులు శ్రమించి మొత్తానికి ఆ లెక్క తీసుకుని వచ్చి తేల్చేటప్పటికి అప్పుడు దావీదుకి కళ్ళు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాము. అతడు చేసినటువంటి ప్రార్థనలో, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకున్నాను, నేను ఎంతో అవివేకినై దాన్ని చేశాను, కాబట్టి యెహోవా కరుణించి నీ దాసుడనైనా నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దీనిలో మొదటగా దావీదు యొక్క గ్రహింపు అనేటువంటిది మనకు కనబడుతున్నది. రెండవది, దాని పరిహారము నిమిత్తమై తాను దేవుని ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అప్పుడు దేవుడు గాదు ప్రవక్తను పంపి తన మెసేజ్ ని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ దినములలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడాను దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా తూచా తప్పకుండా నడుస్తూ ఉండేవారు. వారు రాజుల యొద్దకు వెళ్ళవలసి వచ్చినది, మహాచక్రవర్తుల యొద్దకు వెళ్ళవలసి వచ్చినది, వారితో కొన్నిసార్లు కఠినముగా వారి మొహం ముందే వారెలాంటి వారు చెప్పవలసినటువంటి పరిస్థితులు ఎదురైనాయి. గాదుకు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎదురైనది. అంతకుముందు దావీదు యొక్క విషయంలో నాతాను ప్రవక్త అలా చెప్పవలసి వచ్చింది. ఇంకొంత సమయం దాటిన తర్వాత మనం చూసేటువంటిది ఏంటంటే ఇర్మియా ప్రవక్త కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనాయి. ఇవన్నీ కూడాను మనము బైబిల్లో చూచేటువంటి విషయాలు అయినవి. అయినప్పటికీ వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క మెసేజ్ ను ఎవరికైతే తెలియజేయాలో వారికి తెలియజేయటకు వారు ఏమాత్రము వెనకాడినటువంటి వారుగా, ఆ దినములలోనూ ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరు కూడా వెనకాడినటువంటి వారుగా లేరు. ఇప్పుడైతే గాదు ప్రవక్త దావీదుకు దేవుడిచ్చినటువంటి 3 చాయిసెస్ ను తెలియజేశాడు. దావీదు దానికి ప్రతిగా ఇచ్చినటువంటి సమాధానం ఏమన్నదంటే, నాకేమియో తోచక ఉన్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యత కలిగినటువంటి వాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుంగా కాని గాదుతో అన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నాకేమియో తోచక ఉన్నది, నేను గొప్ప చిక్కులలో ఉన్నాను, తన యొక్క పోషణ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనకు జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మన పర్సనల్ థింగ్స్ లో ఇలాంటి పరిస్థితులు ఒక్కోసారి కనబడతాయి, కుటుంబ విషయంలో మరి ఎక్కువగా కనపడేటువంటి అవకాశం ఉంటుంది. ఏమి చేయాలో తెలీదు. ముందుకు వెళదామంటే మనకి నొయ్యి కనపడుతూ ఉంటుంది, వెనకకు అడుగు వేద్దామంటే గొయ్య కనపడుతూ ఉంటుంది, ఇటు ప్రక్కన జరుగుదామంటే నరకం కనపడతా ఉంటుంది, అటు ప్రక్కన జరుగుదామంటే పాతాళం కనపడతా ఉంటుంది. ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమయంలో దావీదు ఏం చేస్తున్నాడంటే, అదేదో ఆయననే నిర్ణయించమని చెప్పండి, ఎందుకంటే నేను ఒకవేళ అడిగాను అనుకోండి నేను బుద్ధిహీనుడని, నేనేదో అడుగుతాను, నేనిప్పుడు కోరినటువంటి దాన్ని బట్టే ఇప్పుడు తెచ్చుకున్నటువంటి ఈ యొక్క ప్రాబ్లం అంతా కూడా ఎరేజ్ అయింది, కాబట్టి నేను సరైన నిర్ణయం తీసుకునలేను, దేవునిని నా పక్షముగా నాకు ఏది మంచిదో ఆ నిర్ణయమును ఆయనే తీసుకున్నామని చెప్పండి, ఆయన యొక్క చేతిలో పట్టమే మంచిది, నేను నిర్ణయం తీసుకుని మరింత ఈ పరిస్థితిని జట్లం చేయకుండా ఉండుట అనేటువంటిది మంచిది అనేటువంటి ఆ సరైనటువంటి నిర్ణయమును తను తీసుకున్నటం వలన ఏం జరిగిందంటే, ఆ తర్వాత 3 దినములు ఆ యొక్క తెగులు కంటిన్యూ అవ్వవలసి ఉంటుండగా దేవుడు మధ్యలోనే దాన్ని ఆపివేశాడు. 70,000 చనిపోగానే ఇంకా యెరూషలేం వైపునకు దూత చెయ్యెత్తాడు, దాన్ని నాశనం చేయబోతున్నాడు. ఇంకా తర్వాత ఇంకేం జరగవలసి ఉన్నావో ఆ 3 దినాల్లో మనకు తెలియదు. కానీ దేవుడు ఆపేవయ్యా అని మధ్యలోనే కరుణావాత్సల్యం కలిగినటువంటి వాడే ఆపివేసినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మనం తీసుకునేటువంటి డెసిషన్స్ అనేటువంటివి దేవునికే అప్పచెప్పుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. చాలాసార్లు మనము గర్విష్ఠులమయ్యి మనకేదో తెలుసు, మనము గొప్పగా ఆలోచించగలము, మన నిర్ణయములు అనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటివి, అవి చాలా బ్రహ్మాండంగా అందరి యొక్క నిర్ణయముల కన్నా తలదనినట్టుగా ఉండనైనటువంటివని మనం అనుకునేటువంటి వారముగా ఉండవచ్చును. అవన్నీ కూడాను తీసి చెత్తబుట్టలో పడేసేటువంటి నిర్ణయములు వంటివి దేవుని యొక్క నిర్ణయములతో పోల్చినప్పుడు. కాబట్టి మనము కూడా మనము ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లోనికి మనం ఎప్పుడైనా వెళ్ళినట్లయితే దేవునికి అప్పచెప్పుకొని మనం అక్కడ చేయవలసినటువంటిది ఏంటంటే హృదయాంతరంగము నుండి లోతుగా గ్రహించుకొని పశ్చాత్తాపపడినటువంటి వారమై దావీదు చేసినటువంటి ప్రార్థనను మనం కూడా చేసేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఎప్పుడైతే దావీదు దేవుడు ఈ శిక్షను అమలు జరుగుతున్నటువంటి దూతతో మాట్లాడి సగములో ఆపించి వేశాడు, అప్పుడు ఆ విషయమును చూసినటువంటి దావీదు ఏమంటున్నాడంటే, జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థించెను. ఏమంటున్నాడు, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేను, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఇక్కడ సరైనటువంటి గ్రహింపు దావీదులో మనం చూస్తూ ఉన్నాము. అనేక సార్లు మనం చేసేటువంటి పనులు ఎలా ఉంటాయంటే, తప్పిదం మనం చేస్తాము, దానికి శిక్షించబడవలసినటువంటి వారు మన క్రింద ఉన్నటువంటి వారు అవుతూ ఉంటారు. మన యొక్క ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఎవరో ఒకరి మీదకి నెట్టివేసి మన యొక్క ఒళ్ళు మనం కాచుకునేటువంటి విధంగా మన మీద దెబ్బ అనేటువంటిది పడకుండా చూసుకునేటువంటి వారమై ఉంటూ ఉంటాము. ఇది 99.99% మనము చేసేటువంటి వారంగా కనపడుతూ ఉంటాము. నేను తప్పు చేశాను అని చెప్పేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. మన క్రింద ఎంతో మంది చిన్న స్థాయిలో పనిచేసేటువంటి వారు ఉండి ఉండవచ్చును. అయితే మనం ఏం చేస్తామంటే, మనం చేసినటువంటి తప్పుదములకు మనము శిక్షించబడవలసిన అవసరం ఉంటుండగా మనము తప్పు చేయలేదని, మన క్రింద ఉన్నటువంటి వారు ఆ తప్పిదములు చేశారని, వారు శిక్షలకు పాత్రులని మనం చెప్పేటువంటి వారంగాను వాదించేటువంటి వారంగాను ఉంటూ ఉంటాము. అయితే దావీదు ఇక్కడ అలా చేయటం లేదు. నేను నా కుటుంబము తప్పిదము చేశాము, నన్ను శిక్షించు, మమ్మలను శిక్షించు, ఈ గొర్రెలైనటువంటి వారు వీరేం చేశారు, లెక్కించినటువంటిది నేను, చనిపోయినటువంటిది వారు అని తన హృదయంలో వేదన చెందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదుకున్నటువంటి యొక్క గ్రహింపు అనేటువంటిది మనకి ఉంటున్నదా? మనము సరైన గ్రహింపు కలిగినటువంటి వ్యక్తులముగానే ఉంటున్నామా? లేకపోతే మన రెస్పాన్సిబిలిటీస్, మనము చేయవలసినటువంటి బాధ్యతలను ఇతరుల మీద పడవేసి వారేదైనా చిన్న పొరపాట్లు చేసినప్పుడు తప్పంతా వారిదే అని ఎత్తి చూపించేటువంటి వారంగా మనం ఉంటున్నామా? మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది. ఇక్కడ దావీదు చూపినటువంటి యొక్క రియలైజేషన్ అనేటువంటిది మంచిది. అది మొదటే వచ్చి ఉన్నట్లయితే యోబు తనకు తెలియజేసినప్పుడే, తన యొక్క సమక్షంలో ఇది సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పినప్పుడే తను మార్చుకుని ఉన్నట్లయితే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు, మార్చుకోలేకపోయాడు. ఆ తర్వాత బహు కఠినమైనటువంటి శిక్షలు దేవుడు పంపటం అనేటువంటిది జరిగింది. ఆ శిక్షలలో చాయిస్ దేవుడు దావీదుకే అనుగ్రహించున్నాడు. కాబట్టి దావీదు ఏం చేశాడంటే, తాను ఏమీ నిర్ణయించుకునలేనటువంటి ఆ యొక్క సమయంలో దేవుని మీద తిరిగి ఆధారపడటం వలన ఆ శిక్ష పూర్తిగా అమలు జరగకుండా సగములోనే దేవుడు ఆపివేయనట్లుగా అది తోడ్పడటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. మనము కూడా మనం చేసేటువంటి పనులలో తప్పులు అనేటువంటివి దొరులుతూ ఉంటాయి. మన రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి మనము సరిగా చూచుకోము. మనం చూచుకొని పోవటం వలన ఇతరుల మీదకు దాని యొక్క రిఫ్లెక్షన్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. వారు తప్పు చేసినట్లుగా కనబడుతూ ఉంటుంది. కానీ వారు చేసినటువంటి తప్పు మనం తప్పు చేయటం వలన వారు తప్పు చేయటం అనేటువంటిది జరిగింది. అది మనం ఎంతవరకు సరి చేసుకునేటువంటి వారంగా, ఒప్పుకునేటువంటి వారంగాను, దాన్ని గ్రహించుకొని ప్రార్థించి క్షమాపణ కోరి విడిచిపెట్టేటువంటి వారంగాను ఉండగలుగుతున్నాము. మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడు అనే తండ్రి, ఈ దినమందు మేము విన్నటువంటి యొక్క చిన్న వాక్యం మా హృదయంలో పనిచేయనట్లుగా మాకు సహాయం చేయండి. దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క తప్పిదము ద్వారా ఈ విషయంలో దావీదు యొక్క పాత్రను తాను గ్రహించుకొని, తాను ఏ విధంగానైతే నిజమైనటువంటి గ్రహింపుతోనూ పశ్చాత్తాపంతోనూ చివరిలో పశ్చాత్తాపడినాడో, ఆ విధంగా మేము సహితము మాకు ఏమి తోచనటువంటి పరిస్థితులలో మేము తప్పిదము చేశామని మేము గ్రహించుకున్న సమయంలో మీ చేతులలో పడినట్లుగా మా సమస్తమును మీకు అప్పగించుకునే వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.